పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మాకిచ్చిన మరొక దినమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులో నీ సత్యములను మేము గ్రహించినట్లు కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రికలో నుంచి అనేకమైన విషయాలు మన ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి విషయాలు, మనల్ని మనం సరిచేసుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయాలు, ప్రభు యొక్క మనస్సును ఎరిగి ప్రభువుకు సన్నిహితమయ్యేటువంటి విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి పత్రిక. పౌలు సంఘాలకు పత్రికలు రాశాడు, వ్యక్తిగతంగా కొందరికి కూడా పత్రికలు రాశాడు. అందులో తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, అదే రీతిగా ఫిలోమోను కూడా ఉన్నాడు. వీటిని వ్యక్తిగత పత్రికలను కూడా అంటారు. వాస్తవానికి ఇది ఒక సంఘానికి రాసినటువంటి పత్రిక కాదు. కొలసీ పట్టణస్థులైనటువంటి ఫిలోమోనుకు వ్రాసినటువంటి వ్యక్తిగత పత్రిక ఇది. వాస్తవానికి ఈ కొలసీ పట్టణస్థులైనటువంటి ఫిలోమోను తన ప్రాంతంలో చాలా ధనవంతుడు. ఆ రోజుల్లో ఒక వ్యక్తిని ధనవంతుడు అని ఏ రీతిగా కొలిచేవారంటే, అతని దగ్గర ఎంతమంది బానిసలు పనిచేస్తూ ఉంటే, ఎంతమందికి అతను యజమానుడుగా ఉంటే అతడు అంత గొప్పవాడుగా పిలువబడేటువంటి వాడు. అప్పటికి బానిస వ్యవస్థ అనేటువంటిది బహుభయంకరంగా కూకటి వేర్లతో పాటు అది విస్తరించి ఉంది. సో అదే రీతిగా ఈ ధనవంతుడైనటువంటి ఫిలోమోనుకు కూడా, ధనవంతుడైన ఫిలోమోను దగ్గర కూడా కొంతమంది బానిసలు ఉన్నారు. వాస్తవానికి కొలసీ పట్టణానికి పౌలు సువార్తను తీసుకుని వెళ్ళలేదు. మీరు కొలసీ పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. పౌలు కంటే ముందు మరొక సహోదరుడు కొలసీ పట్టణానికి రక్షణ సువార్తను తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో ఫిలిప్పు యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఇంకొంతమంది కూడా ప్రభుని తమ రక్షకుడుగా అంగీకరించారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి కూడుకొని ఆరాధించుకోవడానికి వారికి ఒక స్థలం కావాలి. ఆ స్థలాన్ని ఫిలోమోనే తన ఇంట్లో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఫిలోమోను ఇంటే సంఘము సహవాసముగా కూడుకుంటూ ప్రభుని ఆరాధన చేస్తా ఉన్నారు. అయితే ఆ దినాల్లో ఫిలోమోను దగ్గర చాలా మంది బానిసలు ఉన్నారు. వారిలో ఒకడైనటువంటి ఒనేసిము. ఈ ఒనేసిము ఏం చేశారంటే, కొన్నిసార్లు యజమానుల దగ్గర నుంచి ఈ బానిసలు పారిపోవడం అనేటువంటిది సహజమే. అయితే ఈ ఒనేసిము పారిపోతూ తన ఇంట ఉన్నటువంటి కొంత నగదును దొంగతనం చేసి పారిపోయాడు. ఆ తర్వాత అతడు పట్టబడ్డాడు. రోమా చెరసాల్లో పౌలు ఎక్కడైతే ఖైదీగా ఉన్నాడో అక్కడే అతడు కూడా ఖైదీగా వెళ్ళడం జరిగింది. క్రీస్తునందు ప్రభువులారా, నిజంగా దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. పౌలు చెరసాల్లో ఖైదీగా బంధించబడ్డాడు. వై, ఎందుకు ప్రభువా, ప్రశ్న వస్తుందా లేదా? ఎందుకంటే పౌలు ఏ తప్పు చేయలేదు, ఎవరికీ హాని కలిగించలేదు, ఎవరికీ నష్టాన్ని కలిగించలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, జోదం ఆడలేదు, ఎవరి మీదకి జగడమూ ఆడనివ్వలేదు. కేవలం యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించడం ఆ సత్యాన్ని ఆ ప్రేమను ఇతరులకు తెలియపరచడం. ఈరోజు అంటున్నట్లుగా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎవరు ఎవరిని ఎప్పుడు కూడా బలవంతంగా మతం మార్చలేరు, మార్చరు కూడా. అలా మార్చమని ప్రభు మనకు ఆజ్ఞాపించను కూడా లేదు. కానీ పౌలు ప్రభు యొక్క ప్రేమను అనుసరించి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో పౌలు ఖైదీగా చెరసాలలో బంధించబడ్డాడు. ఇప్పుడు ప్రశ్న రావచ్చు కదా, ఎందుకు ప్రభువా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు? క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, అయితే దేవుడు ఎందుకు పౌలుని ఆ సమయంలో చెరసాలకు పంపించాడంటే దేర్ ఇస్ ఎ పర్పస్. అక్కడికి ఒనేసిము రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? ఒక దొంగ వలె పట్టబడి రాబోతున్నాడు. అతన్ని దేవుడు ప్రేమించాడు. మీరు వెతకకపోయినను మీరు నన్ను కనుగొందురు. ఈ వాగ్దానాన్ని ఒనేసిము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. వాస్తవానికి ఒనేసిము దేవుణ్ణేం వెతకలేదు. ఇప్పుడు దొంగతనం చేసి భయంతో, ప్రాణ భయంతో పరుగులీస్తూ ఉన్నాడు. బహుశా ఏ దేవునికి ప్రార్థన చేశాడు, నిజంగా దేవుడా నువ్వనేవాడు ఎక్కడైనా ఉంటే నా పరిస్థితి ఏంది, ఇలా ఉంది, నాకేదన్నా నన్ను ఆదుకో, నాకు సహాయం చేయి, ఇలా ఎంతకాలం నేను పరుగులు తీసుకుంటూ వెళ్ళాలి, నా బ్రతికింకి ఇంతేనా అని చెప్పి బహుశా తనకు తెలియనటువంటి దేవునికి ఒకవేళ మొరపెట్టుంటాడేమో. తన తెలియని దేవునికి మొరపెట్టినప్పటికీ కూడా తనను ఎరిగినటువంటి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఈ సమయంలో ఒనేసిము పట్టబడ్డాడు, చెరసాలకు తీసుకుని వెళ్ళబడ్డాడు. ఇప్పుడు ఒనేసిము ఏమనుకుంటాడు, దేవుడా నువ్వు అనేవాడు ఉంటే నన్ను కాపాడు అని నేనంటే, నన్ను తప్పించు, నన్ను ఏదైనా సుఖమైన ప్రదేశానికి నడిపించు అని నేనంటే, ఇదేంటిది, నేను పట్టబడ్డానికి నువ్వు సహాయం చేసావు, ఎందుకు నన్ను చెరసాలకు తీసుకొని వచ్చావు? ఒనేసిముకి అర్థం కాల, బహుశా నేను చేసిన ప్రార్థన ఏ దేవుడు వినలేదు అని అనుకున్నాడేమో, నేను చేసిన ప్రార్థన ఏ దేవునికి వినబడలేదు అని అనుకున్నాడేమో. కేవలం నా ఆలోచన చెప్తున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కానీ పౌలు చెరసాలకు వెళ్ళినప్పుడు పౌలు దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వాడు కాబట్టి పౌలు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటుంది. వై గాడ్ ఈజ్ అలౌయింగ్ మీ టు గో టు ద ప్రిజన్, దేవుడు ఎందుకు నన్ను చెరసాలకు వెళ్ళమంటున్నాడు, ఎందుకు దేవుడు చెరసాలలో ఉండడానికి నాకు అనుమతిస్తున్నాడు. సో ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక ప్రణాళిక, ఏదో ఒక ఉద్దేశం ఉంటుందని పౌలు ఎరిగి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే పౌలు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, అంటు కట్టుబడి ఉన్నాడు. కానీ ఫిలోమోనికి ఇలాంటి సహవాసం లేదు కాబట్టి, ఆ నిజమైన దేవుడు ఎవరో ఎరుగురు కాబట్టి ఫిలోమోనికి ఇప్పుడు వచ్చే ప్రశ్న, ఎందుకు ప్రభువా ఏదో ఆ బానిసత్వం నుంచి నేను తప్పించి బయటపడ్డాను అనుకుంటే మరలా ఈ చెరసాల్లో ఖైదీగా బంధించబడ్డాను, అయ్యో వీలుగా నన్ను ఫిలోమోనికి మరలా తిరిగి అప్పగిస్తే ఇక నా బతుకు అయిపోయిందే, నా యజమాని నన్ను చంపేయచ్చు, ఇంకా నా జీవితకాలం అంత బానిసగానో లేక ఖైదీగానే బ్రతకాలా, ఎందుకు 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 వై, నా జీవితంలోనే ఎందుకు, నా కుటుంబంలోనే ఎందుకు, 100 ప్రశ్నలు. కానీ పౌలుని చెరసాలకు పంపించినప్పుడు ఎందుకు ప్రభువా, ఎందుకు నేను పని చేస్తా ఉంటే ఎందుకు విడిచిపెట్టేశావు, నీ సువార్తను ప్రకటిస్తుంటే నన్ను చెరసాలలో వీళ్ళు బంధిస్తుంటే ఎందుకు నువ్వు అనుమతించావు, ఈ ప్రశ్నలు రావు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే క్రీస్తునందు ఉన్నటువంటి వారికి క్రీస్తునందు లేనటువంటి వారికి ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసం. నిజముగా క్రీస్తునందు ఉన్న వారికి తమ జీవితంలో ఏమి జరుగుతున్నా అది దానిని దేవుని చిత్తముగా భావిస్తారు. నిజముగా దేవునితో వ్యక్తిగత సహవాసము సంబంధము లేనటువంటి వాళ్ళు, నామకార్త క్రైస్తవులందరికీ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా గాని నాకే ఎందుకు ప్రభువా, మాకే ఎందుకు ప్రభువా అన్న ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు నిన్ను నువ్వే ప్రశ్నించుకో, నువ్వు ఏ జాబితాలో ఉన్నావో నిన్ను నువ్వే ప్రశ్నించుకో, నువ్వు ఏ జాబితా, ప్రతి చిన్న దానికి ఏంటిదేవా ఇది, మా బతుకులే ఎందుకు ఎట్టున్నాయి, మేమే ఎట్టున్నాం అని అనుకుంటున్నావంటే నీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఇంకా ఎరిగేటువంటి స్థితిలో నీవు లేవు, ఆ పరిపక్వతలోనికి నువ్వు రాలేదు. నువ్వు పరిపక్వతలోనికి రాలేదు అని అంటే ఇంకొంచెం డైరెక్ట్ గా చెప్పాలంటే నువ్వు క్రీస్తునందు పసిబిడ్డవే, ఇంకా చెప్పాలంటే నువ్వు క్రీస్తునందు మరగుజ్జువే, ఎదుగుదల లేనటువంటి క్రైస్తవుడివి, ఎదుగుదల లేనటువంటి క్రైస్తవురాలివి. ఎందుకని అన్నాను, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చిత్తము లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపడదని రాయబడి ఉంటే, మరి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఇప్పుడు ఆయన బిడ్డవైతే కనీసం నీ తల వెంట్రుకల్లో ఒకటి రాలిపడినా అది ఆయన చిత్త ప్రకారం జరిగినప్పుడు, ఇప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానికి దేవునికి సంబంధం లేదా, దేవుడు పట్టించుకోవడం లేదా, దేవుడు విడిచిపెట్టేశాడా, దేవుడు మరిచిపోయాడా? ఆలోచన చేయండి. మనకు తెలుసు, బట్ అయినప్పటికీ ఆ సమయానికి మనం మర్చిపోతాం. ఏసేపుని చరిత్రలో వేశారండి, ఏం తప్పు చేశాడు చెప్పండి, ఏం అన్యాయం చేశాడు? యజమానురాలు అంత పాపం చేయడానికి అంతగా ప్రేరేపిస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆమెతో పాపం చేశాడా? సరే పాపం చేస్తే తన యజమానుడు తెలిసి తను తీసుకెళ్లి చెరసాలలో బంధిస్తే, నేను తప్పు చేసాను, చేసి ఉండకూడదు, నాకు తగిన సాక్షిత రావాల్సిందే అని అనుకుంటే అది వేరే సంగతి. కానీ అక్కడ అలా జరగలేదు కదా, అది తప్పించుకొని పారిపోయాడే, దేవుని కోసం నిలబడ్డాడే, రోషంగా నిలబడ్డాడే, ఏ తప్పు చేయలేదే, ఆయనప్పటికీ చెరసాలలో బంధించబడ్డాడే. ఎందుకు అసలు ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయి? వాళ్ళ అన్నలని బట్టి వచ్చాయి, వాళ్ళు అమ్మడం వల్లే కదా. ఇప్పుడు వాళ్ళ అన్నల మీద ఎంత కక్ష, అసూయ, ద్వేషం పెరిగిపోవాలి. అసలు ఇదంతా వాళ్ళ వల్లే, వాళ్ళు నన్ను అమ్మేయడం వల్లే, వాళ్ళ వల్లే నా బతికిలా అయిపోయింది, వాళ్ళ వల్లే నా జీవితంలో అయిపోయింది అని ఏసేపు తిట్టుకుంటా కూర్చోలేదండి మనకులాగా. అలా ఏసేపు మనకులాగా తిట్టుకుంటూ కూర్చోలేదండి, ఎందుకంటే ఒకనొక సమయంలో వాళ్ళ అన్నల్ని డైరెక్ట్ గా దేవుడు వాళ్ళ తన చేతులకే అప్పగిస్తే, ఇప్పుడు తను వారి మీద కక్ష తీర్చుకోగలిగినటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా యేసేపు వాళ్ళతో ఒక మాట అన్నాడు, అనలాగా మీరు నన్ను అమ్మేశారని మీరు ఏమి దిగులు పడద్దు, ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తము, అందుకోసమే దేవుడు మీ ఆకలి తీర్చడానికి మీకంటే ముందుగా నన్ను పంపించాడు. అదేంటండి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్? ఏంటి, తమ్ముడు బ్రతిమిలు ఆడుతూ ఉన్నప్పటికీ వాళ్ళు కనికరించక, జాలిపడక, వేరే వారికి అమ్ముతూ ఉంటే ఇతడు ఏడ్చి గోల చేసి అన్నా నన్ను అమ్మొద్దని ఏడ్చినటువంటి వ్యక్తి ఇప్పుడేమంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ యూ హూ సోల్డ్ మీ, నన్ను అమ్మిన వాళ్ళు మీరు కాదు, కానీ నన్ను పంపించినటువంటి వాడు దేవుడు, దేవుని చిత్తమును పరిపూర్ణంగా ఎరిగినటువంటి వాడు క్రీస్తునందు ప్రేమించినటువంటి దేవునిలారా. ఎందుకు 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 అని ప్రశ్నించలేదు, ఇట్ ఈస్ గాడ్స్ విల్ అని అర్థం చేసుకున్నాడు. అది ఒక పరిపక్వత చెందినటువంటి క్రైస్తవునికి, మరుగుజ్జుగా ఉన్నటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసము. అస్సాం రాష్ట్రంలో యాంటీ కన్వర్షన్ బిల్, ఇది మీకు అందరికీ తెలిసిందే, యాంటీ కన్వర్షన్ బిల్ తో పాటు యాంటీ హీలింగ్ బిల్ అని కూడా ఒకటి తీసుకొని వచ్చారు. ఆ చట్టం తీసుకొచ్చిన మొదటి దినాల్లో మేమున్న ప్రాంతానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో దీర్ఘవన్ అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజ్వల్ భూవన్ అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. సో ఆ వ్యక్తి మరొక వ్యక్తికి స్వస్థత ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాగాలేనికి వ్యక్తికి. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు, వాళ్ళ చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా అన్యులే, వాళ్ళు గమనించారు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ప్రజ్వల్ భూయన్ని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకుని వెళ్లారు, యాంటీ హీలింగ్ బిల్ మీద అతని మీద కేసు వేశారు, ఖచ్చితంగా 6 నెలలు జైల్లో ఉండాల్సిందే, వీళ్ళు కూడా కోర్టులో కేసు వేశారు, వెళ్తూ ఉంది. అప్పుడే నాకు ఆ విషయం తెలిసింది, నేను వెంటనే బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు చుట్టుపక్కల కూడా మాకు సమాచారం ఇవ్వడం లేదు,
అతడేదో ఒక నేరస్తులాగా ఖైదీ చేసి తప్పు చేసినటువంటి వానిగా ఆ కుటుంబాన్ని వెలివేయడం. ఇప్పుడు అయినప్పటికీ కొంచెం ధైర్యం చేసి నేరుగా నేను నా స్నేహితుడిని తీసుకుని అక్కడికి వెళ్లడం, ఆ కుటుంబాన్ని మనం ఖచ్చితంగా ఆదరించాలి అని అని నేను వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య ఏం జరిగిందో నాకు చెప్పింది. అప్పుడు వాళ్ళ భార్యతో ఒకటే మాట అన్నాను, తల్లి మీ ఆయన్ని వాళ్ళు చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయించారని అనుకుంటున్నావా? నో. వాళ్ళు చెప్పడం మూలంగా పోలీసులు అరెస్ట్ చేశారని అనుకుంటున్నావా? నో. కొత్త చట్టం తీసుకొని రావడం బట్టి అతను అరెస్ట్ చేయబడ్డాడని నువ్వు అనుకుంటున్నావా? నో. దేవుని చిత్తాన్ని నువ్వు ఎరుగు, అర్థం చేసుకో. మీ ఆయన ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఆ రోజు సహోదరు అలాగే చెప్పాను, మీ ఆయన వెళ్తున్నటువంటి చెరసాలలో అక్కడ ఒక ఒనేసీము ఉన్నాడు, ఆ ఒనేసీముకు సువార్తను ప్రకటించటానికి దేవుడు మీ ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ చట్టం చేసినటువంటి వాళ్ళు దుర్బుద్ధితో చట్టం చేశారు కానీ ఆ చట్టాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా? మన మేలు కోసమే. అది మనం అర్థం చేసుకోగలిగితే యాంటీ కన్వర్షన్ బిల్, యాంటీ హీలింగ్ బిల్, ఈ చట్టాలని ప్రభుత్వం ఒక దురుద్దేశంతో చేసింది. అది మన మీద అనుమతిస్తున్నప్పుడు మనం భయంకరంగా వేదన అనుభవిస్తా ఉన్నాం. మరి ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు వేరు. సువార్త ప్రకటించేటువంటి పనిలో ఉన్నటువంటి వారు చెరసాలకు వెళ్లరు. మరి చెరసాల్లో ఉన్న వారికి సువార్త ప్రకటించబడాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు చెప్పాలి? అందుకోసమే దేవుడు వీళ్ళు చట్టాలు చేసిన సరే చేసుకుంటారని అనుమతించాడు. దీనివల్ల ఏమైంది? పాస్టర్లు జైలుకి వెళ్తారు, వీళ్ళు జైలుకి వెళ్ళిన వాళ్ళు గమ్ము కూర్చుంటారా? కూర్చోరు కదా. జైల్లో కూడా సువార్తను ప్రకటిస్తారు. ఇదే చెప్పానమ్మా, మీ ఆయన ఓనేసీమును విజిట్ చేయడానికి వెళ్ళాడు, పని అయిపోయిన వెంటనే వచ్చేస్తాడు. వాళ్ళ చట్టాన్ని బట్టి వాళ్ళు అరెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళు వదిలిపెట్టడం ఇదంతా వాళ్ళ చేతుల్లో లేదు. సర్వాధికారి అయినటువంటి దేవుని చేతుల్లో సమస్తం ఉంది. ఎప్పటి వరకు మీ ఆయన అవసరత అక్కడ ఉంటే అప్పటి వరకు అక్కడ ఉంచుతాడు. ఆయన పని అయిపోయిన వెంటనే ఆయన తీసుకొని వచ్చేస్తాడు తల్లి. ఇదే మాట చెప్పాను. వచ్చిన వాళ్ళందరూ అన్న వాళ్ళ మీ ఆయన మీద కేసు పెట్టాలి, మీరు కూడా కేసు పెట్టండి, మీ ఆయన చర్చల్లో ఏం కాదులే, భయపడదా, ఇలాంటి చెప్పారే కానీ ఒక పని మీద వెళ్ళాడని చెప్పలేదు నాకు. కానీ నాకు చాలా సంతోషంగా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నాకు ఇప్పుడు బాధ లేదన్నా అని చెప్పింది. క్రీస్తునందుపోయింది వెళ్ళరా. ఆ తర్వాత ఒక నెల రోజులకి ప్రజలు పోయిన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను దాదాపు ఇప్పుడు 1 ఇయర్ తర్వాత మొన్న ప్రజ్వల్ బోయిని నేను కలిశాను. మనం గ్రాడ్యుయేషన్కి పిలిపించాను. అప్పుడు నేను ప్రజ్వల్ బోయినితో మాట్లాడుతూ, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అన్నాను. ప్రజెంట్కి వెళ్ళావు కదా అన్న, ఐఎమ్ సో మచ్ హ్యాపీ అని అన్నాడు. ఎందుకు అని అన్నాను, నన్ను ఏ అధికారి అయితే అరెస్ట్ చేసి నన్ను చెరసాలకు తీసుకుని వెళ్ళాడో ఆ అధికారికి నేను సువార్తను ప్రకటించే అవకాశాన్ని దేవుడిచ్చాడు. అక్కడ ఏ చెరసాల నాయకుడు అయితే ఉన్నాడో ఆ చెరసాల నాయకునికి నేను సువార్తను ప్రకటించాను. నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలకి నేను సువార్త ప్రకటించాను. నన్ను ప్రకటించిన నా పని అయిపోయిన తర్వాత దేవుడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు అని అన్నాడు. వాస్తవానికి తెలియకుండానే వాళ్ళ భార్యతో నేను అదే చెప్పాను. తను ఒక పర్పస్ మీద దేవుడు తీసుకుని వెళ్ళాడు అమ్మా, వీళ్ళు తీసుకెళ్ళడం కాదు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడం కాదు, చట్టం తీసుకెళ్ళడం కాదు. ఇట్ ఈస్ గాడ్ హు అలౌడ్ హిమ్ టు గో టు ద ప్రిజన్ బికాస్ హీ హాజ్ ఎ ప్లాన్ దేర్. ఆ పని అయితే నన్ను తిరిగి వచ్చేస్తాడని చెప్పన్న. క్రీస్తునందుపురమైన దేవుని వెళ్ళారా, ఇది పరిపక్వత కలిగినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన. నువ్వు క్రీస్తునందు పరిపక్వత లేని వాడివి అయితే, నువ్వు క్రీస్తునందు మరగుజ్జు అయితే, నువ్వు క్రీస్తునందు పసిబెట్టివే అయితే, ఇంకా ఎదుగుదల లేనటువంటి వానివి అయితే, అప్పుడు మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటాయంటే, ఏంటో ఈ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడు, ఆయనకి మేము కనబట్టలేదు, మా సమస్యానికి కనపట్టలేదు, మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, మేము ఎంత ఉపవాసం ఉంటున్నాం, ఎంతగా సంఘానికి వెళ్తున్నాం, ఏం ప్రయోజనం, ఇంకా మా జీవితాలు ఇలాగే, ఇంకా మా బతుకులు ఇలాగే ఉన్నాయి. అంటే నీ జీవితంలోని దేవుని చిత్తాన్ని ఎరగలేకపోతున్నావు, నువ్వు ఇంకా క్రీస్తునందు పసిబెట్టగాని మరగుజ్జుగానే ఉన్నావు. నువ్వు ఎదగలా, నువ్వు వాక్యం చదవడంలా, వాక్యంలో ఎదగడంలా. అందుకే ఈ రోజుకి నీ పరిస్థితి అలాగే ఉంది. క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డారా, దేవుడు పౌలుని చెరసాలకు వెళ్ళడానికి అనుమతించాడు. ఎందుకోసమంటే ఒనేసీం అక్కడికి రాబోతూ ఉన్నాడు. ఒనేసీం అనుకుంటున్నాడు, దేవుడు ఎవరైనా ఉంటే నన్ను కాపాడానంటే ఈ దేవుడు ఏంది నన్ను, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఈ బతుకు, కాపాడునైనా అంటే తీసుకెళ్లి బంధించాడా, అప్పగించేశాడు, చెరసాల్లోకి పంపించేశాడు, ఇంకా నా బతుకనంతకాలం నేను చెరసాల్లోనే ఉండాలి. ఒనేసీముకు అర్థం కావడంలా, కానీ పౌలుకు అర్థమవుతుంది. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒనేసీము ఇక్కడికి వచ్చిన తర్వాత పౌలు ఏ చెరసాలైతే బంధించబడ్డాడో అదే చెరసాల్లో ఒనేసీము కూడా బంధించాడు. పౌలు అతన్ని కలిశాడు, పౌలు వ్యక్తిగత సువార్తను తనతో ప్రకటించాడు, ఒనేసీము యేసుప్రభుని తన సొంత రక్షకుడుగా చెరసాల్లోనే అంగీకరించాడు, మారు మనసు పొందినటువంటి ఒనేసీము గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ఒప్పుకున్నాడు, చెప్పాడు. సో ఇప్పుడు పౌలు తలంచాడు ఇతన్ని తిరిగి ఫిలోమోను వద్దకే పంపాలి అని. ఆ రీతిగా పంపుతూ ఈ పత్రికను రాసి ఒనేసీముని క్షమించమని, ఒక సహోదరునిగా చేర్చుకోమని చెప్పడానికే పౌలు ఈ పత్రికను ఫిలోమోనుకు రాయడం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను కేవలం ఇంకా పరిచయ మాటల్లోనే ఉన్నాను. ఒనేసీము ఇప్పుడు చెరసాల్లో మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, తన హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించిన తర్వాత, ఇప్పుడు ఒనేసీము ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? ఒనేసీము మనసులో ఎలా ఉంటుంది చెప్పండి? ప్రభువా, దేవుడెవరైనా ఉంటే నన్ను కాపాడండి అని నేనంటే, నన్ను చెరసాలకు పంపించడు, అసలు నిజంగా దేవుడు లేడని నేను అనుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమైన దేవుడిని ఎరిగాను అంటే, నా జీవితంలో ఈ చెరసాలను అనుమతించింది నాకు పరిపూర్ణమైన విడుదల దయచేయడానికేనా? అర్థమైంటుందా తర్వాత అర్థమైంటుందా? ఎందుకు మా చెప్తాను తెలుసా? ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థం కాదు. ఎందుకు దేవా నన్ను విడిచిపెట్టేసి, నా జీవితంలో ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ సమస్యలు, ఎంతగా నలగొట్టబడుతున్నాను అని అనుకుంటున్నావు కదా? వై గాడ్ అలౌడ్ లైక్ దట్ సిచ్యువేషన్స్ నీ జీవితంలో నీకు ఇప్పుడు అర్థం కాదు. నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను, పరిపక్వత చెందిన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు. నామకార్థ క్రైస్తవులు తమ స్వయం కృపాది వలన వాళ్ళు కష్టాలని కొని తెచ్చుకుంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ. నిజంగాను క్రీస్తునందు ఎదిగిన బిడ్డవి అయితే, క్రీస్తులో నువ్వు నిజముగా ఉన్న వ్యక్తివి అయితే, నీ జీవితంలో కూడా కష్టాలు సమస్యలు వస్తూ ఉంటే జ్ఞాపకం చేసుకో, దట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్, అది నీ మేలు కొరకే. ఇప్పుడు నీకు అర్థం కాదు, కానీ ఒక రోజు నీకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు అనుమతించాడు. దీనికి ఒక ఉదాహరణే దానియేలు సింహాల బోనులో పడ్డానికి దేవుడు అనుమతించాడు. దానియేలు క్రీస్తునందు ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగిన వ్యక్తిని, పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి. కానీ దానియేలు సింహాల బోనులో పడకుండా దేవుడేం కాపాడలేదు, అడ్డుపడలేదు. సింహాల బోనులో పడవేయబడ్డానికి అనుమతించాడు. సింహాల బోనులో వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు, ఇంకా దానియేలు సింహాల బోనులో పడిపోతూ ఉన్నప్పుడు, కింద అనేకమైన సింహాలను చూస్తూ ఉన్నప్పుడు, ఆ ఒక్క క్షణంలోనే ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రశ్నలు వచ్చుంటాయో, వై లార్డ్ వై అని వచ్చుంటాయేమో, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అని వచ్చుంటుందేమో, ఐ డోంట్ నో, మేబీ అంటున్నాను నేను. లేకపోతే దానియేలుకి ప్రభువా నీ కోసం నిలబడ్డానికి నాకు కృపనిచ్చినందుకు నీకు వందనాలను కూడా చెప్పుకుండవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక ఆ స్థానంలో నీవు నేనుంటే నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు, ఎందుకు ఎందుకు ఎందుకు, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రశ్న ఎంతమంది హృదయాల్లో ఉంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడా. దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఇంకా క్రీస్తునందు మరుగుజ్జువో లేకపోతే నువ్వు క్రీస్తునందు పరిపక్వత చెందినటువంటి వాడు. ఇలా ప్రశ్నలు వేసుకుంటున్నావంటే నువ్వు మరుగుజ్జు స్థానంలో ఉన్నావు. ముందు ఎదగడానికి ప్రయత్నం చేయి. నీ సమస్యల నుంచి విడుదల పొందడం కోసం కాదు, నువ్వు ఎదగడానికి. నువ్వు క్రీస్తునందు ఎదిగితే నీ ఆలోచన విధానం మారిపోతుంది. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటావు. ప్రతి దానిలో కూడా, ప్రతి చిన్న దానిలో కూడా దేవుని చిత్తాన్ని వెతుకులాడుతావు, కనుగొనడానికి ప్రయత్నం చేస్తావు. అందుకోసమే పౌలు అనేక సార్లు చరసాల్లో బంధించబడ్డాడు. ఎక్కడ కూడా దుఃఖించలేదు. మీరు గమనించండి, తన పత్రికల్లో ఎక్కడ కూడా నేను ఖైదీగా ఉన్నాను, నా విడుదల కోసం ప్రార్థన చేయండి అని అనలా. నా విడుదల కోసం ప్రార్థన చేయండి అనలేదు. వీలైతే నేను ఒక రెఫరెన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మేబీ ఐ థింక్ అది కొలసీ పత్రికే అనుకుంటున్నాను. పౌలు అక్కడ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేస్తాడు. ఒక్క నిమిషం, కొలసీలకు రాసిన పత్రిక అక్కడున్నంత కాలం ఇంగ్లీష్ బైబిల్లో చదవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు బైబిల్ని పట్టుకోవడం, ఎత్తులాడకూడదు, కష్టమైపోయింది. సో సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ పౌలు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడంటే, నేను దేని నిమిత్తము ఈ బంధకాల్లో బంధించబడి ఉన్నానో, ఆ సువార్తను ధైర్యముగా ఈ చెరసాల్లో కూడా నేను ప్రకటించునట్లు దేవుడు నాకు కృపదయ చేయనట్లు మీరు నా కొరకు ప్రార్థించండి అని అంటాడు. చెరసాల్లో బంధించబడి ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు, కానీ ప్రభువా ఈ చెరసాల నుంచి నేను విడుదల పొందినట్లుగా నాకు సహాయం చేయలేదు, సంఘంతో కూడా చెప్పలేదు. ఈ చెరసాల నుంచి నేను విడుదల పొందినట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని కూడా చెప్పలేదు. ఓకే, ఐఎమ్ సారీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, నాకు సంభవించిన ఈ సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి, ప్రేతోరేమన సేవలను వారికి అందరికి తక్కిన వారికి అందరికీ స్పష్టమైన, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గల వారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. చూడండి, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే. ఏంటి, ఏం సంభవించాయి? చెరసాల, ఖైదీ, చేతికి సంకెళ్ళు, కాళ్లకు బొండలు. క్రీస్తునందు ప్రేమించిన దేవుడిలారా, ఒక పరిపక్వత చెందినటువంటి వ్యక్తి యొక్క మాదిరికరమైన జీవితం ఈ రీతిగా ఉంటుంది. పరిపక్వత చెందిన వ్యక్తి యొక్క మాటలు ఈ రీతిగా ఉంటాయి. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేది, దేవుడు నాకు మోసం చేశాడు అని అనలేదు. ఇవి నా మేలు కొరకే జరిగాయి అని అంటున్నాడు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఒక పరిపక్వత చెందినటువంటి వ్యక్తికి, మరుగుజ్జుగా ఉన్నటువంటి వ్యక్తికి వ్యత్యాసం ఇక్కడే బయలుపరచబడుతుంది. ప్రతి చిన్న దానిలో కూడా దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుడు ఎందుకు నీ జీవితంలో ఆ సమస్యను, ఆ శ్రమను, ఆ కష్టాన్ని అనుమతించాడో అది నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత అర్థమవుతుంది. దాని అది అర్థం చేసుకున్న రోజు నీ సంతోషం మామూలుగా ఉండదు. దావీదుకు అది అర్థమైంది కాబట్టి ఆ కష్టం తీరిపోయిన తర్వాత అన్నాడు, ప్రభా శ్రమనుందిండుట నాకు మేలాయిను. శ్రమనుందిండుట ఎలా మేలైంది? వాస్తవానికి అప్పటికి అర్థం కాల. బహుశా అప్పుడు దేవి దావీదు కూడా అనుకున్నాడు, మనలాంటి మనిషే కదా, ఎందుకు దేవా, ఎందుకు ఎందుకు ఎందుకు. కానీ ఒకసారి ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు తను అర్థమైంది, వై గాడ్ అలౌడ్ దీస్ థింగ్స్, ఎందుకు దేవుడు తన జీవితంలో వీటిని అనుమతించాడని తనకు అర్థమైంది. అర్థం చేసుకున్న రోజు థ్యాంక్ యూ లార్డ్ ప్రభా, నా జీవితంలో అలాంటి సమస్యను మీరు అనుమతించినందుకు నీకు వందనాలు. ఎందుకంటే ఈ సమస్య ఒక మనిషిని వాస్తవానికి క్రీస్తుకు మరింత చేరువ చేస్తాయి. ఒక మనిషిని కాదులేండి, ఒక నిజమైన విశ్వాసిని. సమస్యలు శ్రమలు అనేటువంటి ఒక వ్యక్తిని మెరుగైన చేస్తాయంట, ఒక వ్యక్తిని కనుమరుగైన చేస్తాయట. సో నిజమైనటువంటి విశ్వాసిని అవి మెరుగు చేస్తాయి. నామకర్త క్రైస్తవుని అవి కనుమరుగు చేస్తాయి. వీళ్ళు దేవుని మీద అలిగి, ప్రార్థన మీద అలిగి, సంఘం మీద అలిగి, సహవాసం మీద అలిగి వీళ్ళు ద్వారం వెళ్ళిపోతారు, వీళ్ళు కనుమరుగైపోతారు. కానీ ఈ సమస్యల్లో ఇంకా ఇంకా మోకరించి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసి దేవునికి ఇంకా ఎక్కువగా సన్నిహితమయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పగలరు స్టేట్మెంట్, దేవా శ్రమ నందిన్నట్టు నాకు మేలాయను. ఎందుకంటే ఈ శ్రమల ద్వారానే వీళ్ళు అత్యధికంగా క్రీస్తుకు చేరువయ్యారు కాబట్టి. సో పౌలు చెరసాల్లో బంధించబడటానికి, పౌలు చెరసాల జీవితం గుండా వెళ్ళడానికి దేర్ ఈస్ ఎ రీజన్. ఇదే కాదు, పౌలు మొత్తానికి 6 సంవత్సరాలు చెరసాల్లో బంధించబడ్డాడు. 2 సంవత్సరములు కైసరయ పట్టణంలో ఖైదీగా బంధించబడ్డాడు. అటు తర్వాత రోములో 2 సంవత్సరాలు ఖైదీగా బంధించబడ్డాడు. తర్వాత విడుదల పొందాడు. మరలా ఇంకొక 2 సంవత్సరాలు రోములోనే ఖైదీగా బంధించబడ్డాడు. 3 పర్యాయములు 6 సంవత్సరములు 6 సంవత్సరములు ఖైదీగా బంధించబడ్డాడు. ఏ నేరం చేశాడు, ఎవరికి హాని చేశాడు, ఎవరికి నష్టాన్ని కలిగించాడు అంటప్పుడు దేవుడు ఎందుకు అనుమతించాడు? విషయం ఏంటంటే దేవుడు ఇలాంటి పరిస్థితి నాకు అనుమతించాడు అని మనం అనుకున్నాం. కానీ పౌలుకు అర్థమైంది, దేర్ ఈస్ ఎ ప్లాన్ ఫర్ గాడ్ టు అలౌ మీ టు అలౌ దిస్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు అది ఎదుకులాడాడు కాబట్టి, దేవుని చిత్తం ఏంటని కనుగొనడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి, చెరసాల్లో ఖైదీ ఖాళీగా కూర్చోకుండా పత్రికలు రాశాడు. అద్భుతమైన పత్రికలు రాశాడు, చెరసాల పత్రికలు రాశాడు, వ్యక్తిగత పత్రికలు రాశాడు. ఫిలోమోను పత్రిక ఖైదీగానే ఉండి రాశాడు, కొలసీలు రాసిన పత్రిక ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు, ఎఫెసీలకు రాసిన పత్రిక ఖైదీగానే ఉన్నప్పుడు రాశాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు, తీతుకు రాసిన పత్రిక ఖైదీగానే ఉన్నప్పుడు రాశాడు. చూడండి, ఖైదీగా తన చెరసాల్లో ఉన్నప్పుడు తన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, అది కూడా దేవుని చిత్తమని గుర్తెరిగినటువంటి వ్యక్తి, ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుని పత్రికలు రాశాడు. ఈ రోజు కూడా ఆ పత్రికలు ఎంతో మంది విశ్వాసులకి ఎదుగుదలకు ఉపయోగపడతా ఉన్నాయి. ఎందుకు పంపించాడు జైలుకి? జైలుకి దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు అంటే, పౌలా నువ్వు తిరుగుతున్నావు, ప్రయాణాలు చేస్తా ఉన్నావు, సువార్త ప్రకటిస్తున్నావు, బాగానే ఉంది, వెరీ గుడ్, బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్ జనరేషన్? 2000 సంవత్సరాల క్రితం రాబోతున్నటువంటి జనరేషన్ సంగతి ఏంటి? ప్రభా 2000 సంవత్సరాల క్రితం జరిగేటువంటి దానికి నాకేం సంబంధం ప్రభా? ఏదో ఇప్పుడున్నా ఈ 4 ప్రకటించాను నేను చచ్చిపోతాను. లేదు లేదు పౌలు, వాట్ యు ఆర్ టెల్లింగ్, నీ ద్వారా ఏదైతే వాక్యము అందించబడుతుందో ఇది 2000 సంవత్సరాల తరువాత 2000 సంవత్సరాల తరువాత కూడా ఎక్కడో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మాటలు వినాలి. ఉదయం పూట ఈ రీతిగా 2000 సంవత్సరాల 2004 సంవత్సరాల తర్వాత కొంతమంది ఇలా కాన్ఫరెన్స్ లో గ్యాదర్ అవ్వబోతున్నారు. ఆ రోజుకి కొన్ని నీ మాటలు సజీవంగా ఉండాలి, నీ మాటలు వినిపించబడాలి. అది ఎలా సాధ్యమవుతుంది ప్రభువా? అయితే కలం తీసుకో, కలం తీసుకో, పేపర్ తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏదైతే ప్రేరేపణ కలిగిస్తున్నాడో వాటన్నిటిని కూడా సంఘాలకి రాయి. ఆ తర్వాత వాటిని నేను భద్రపరుస్తాను. ఆ తర్వాత రానున్నటువంటి దినాల్లో అవి పరిశుద్ధ గ్రంథముగా ముద్రించబడతాయి, అవి సకల జనులకు అందించబడతాయి. ఎక్కడ ప్లాన్ చూడండి, 2025 సంవత్సరాల తర్వాత నీవు నేను కూడా వినన పౌలు పాటలు వినడానికి, 2025 సంవత్సరాల తరువాత కూడా నీవు నేను పౌలు ఆ రోజు చెప్పినటువంటి సువార్తను, ఆ సత్యమును వినడానికి దేవుడు తలంచాడు. అందుకోసం పౌలుకి విశ్రాంతినివ్వాలనుకున్నాడు. కానీ పౌలు బయట ఉంటే తిరుగుతానే ఉంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ వండలేడు, పోతా ఉంటాడు. సో పౌలు కొంతకాలం అలా రెస్ట్ ఇచ్చి తన చేత పత్రికలు రాయించాలనుకున్నాడు. పౌలుకి ఎక్కడ రెస్ట్ ఇస్తే బాగుంటుంది? చెరసాలలో. టైం టు టైం భోజనం పెడతారు, భోజనం తింటూ ఈ పని చేసుకో, పత్రికలు రాయి. 2025 సంవత్సరాల తర్వాత కూడా ఈ మాటలు ఉపయోగపడాలి, వినిపించబడాలి. పౌలు ఇప్పుడు లేడు గాని ఒకవేళ పౌలు ఉంటేనా, ఒకవేళ పౌలుకి అవకాశం వచ్చి ఉంటేనా, ఓ మై గాడ్, నేను ఆ రోజు చెప్పిన సువార్త ఈ రోజుకి కూడా ప్రకటించబడుతుందా? మీకు తెలుసా, పౌలు రాసినటువంటి పత్రికల మీద కొన్ని వందల పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలోమన్ రాసిన పత్రిక చాలా చిన్న పత్రిక, దీంట్లో ఎన్ని అధ్యాయాలు అంటే మా అయితే 25 వచనాలు ఉంటాయి. మనది బైబిల్లో ఒకే ఒక పేజీలో ఉంటుంది ఇది, కానీ దీని మీద కొన్ని వందల పుస్తకాలు, వేల పుస్తకాలు, ఒక్కొక్క వచనం మీద ఎంతెంతో వివరణ కామెంటరీస్ వచ్చేసాయి. అంత సందేశాన్ని ఒక చిన్న పత్రికలో పౌలు చేత ఇమిడింపజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, సో ఒనేసిమును క్షమించమని, తన ఇంట్లోనే ఒక సహోదరునిగా చేర్చుకోమని చెప్పడానికే పౌలు పత్రిక రాశాడు. ఇప్పుడు ఒకసారి ఫిలోమోను గురించి ఆలోచన చేద్దాం. ఫిలోమోను తన ఇంట్లో సంఘం నడిపిస్తా ఉన్నాడు, సంఘంలో నాయకుడిగా ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ కూడా కొంచెం ఈ లోక సంబంధమైన ఆలోచన ఉంటుంది కదా, పరిపూర్ణంగా అప్పుడే ఎవరు పరిపూర్ణులు అయిపోరు కదా. ఇప్పుడు ఈ ఒనేసిమటువంటి వాడు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు, బహుశా మీద కోపం ఉందేమో. ఎంత దొంగతనం చేసామో తెలియదు, చిన్నగా ఒక 5వ 10వ అయితే పర్లేదు, ఓ పెద్ద మొత్తంలో దొంగతనం చేస్తుంటే ఆ భార్యాభర్తలు కూర్చొని ఎంతగా దిగులుబడి ఉంటారు. ఏమండి అసలు నువ్వు వదలకూడదండి, ఎట్లాగైనా పట్టుకోవాలండి, ఇంత ధనం తీసుకుని వెళ్ళిపోయాడండి ఊరికి నేను అంటున్నాను. ఇలా అనుకుంటున్నారేమో వాళ్ళు. అలా అనుకుంటున్న సమయంలో ఒనేసిమ ఇంటికి వచ్చాడు. ఒనేసిమ చూసిన వెంటనే వాళ్ళ ఆక్రోశం, ఆవేశం ఎంతగా వచ్చి ఉంటుందో, అరే నువ్వు దొంగవిరా, దొంగతనం చేసి వెళ్ళిపోయావురా అని. ఈ సమయంలో ఒనేసిమ చిన్నగా ఒక పత్రిక తీసి అతని చేతికిచ్చాడు. ఇప్పుడు ఫిలోమోను ఆ పత్రిక చదువుతూ ఉంటుండగా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. వీడు బానిస, కానీ పౌలు అంటున్నాడు అతన్ని క్షమించు. సరే క్షమించమంటే అయిపోయింది, సరే పెద్ద ఆయన చెప్పాడు కదా క్షమించేద్దాం. కానీ అక్కడ తాగలేదే పౌలు, వాడిని సహోదరునిగా భావించు అన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? వాడి ఇంట్లో బానిస, దొంగతనం చేశాడు, పారిపోయాడు, మోసం చేశాడు, వీళ్ళ మనోవేదనకు కారణమయ్యాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు క్షమించమంటే క్షమించేస్తాను బాసు కదండి, ఊరికే జనరల్గా ప్రాక్టికల్గా మాట్లాడుతాను. మరి నువ్వేంటి, నువ్వు అతని సహోదరునిగా భావించమంటావు ఏంటి? సహోదరునిగా అంటే ఈక్వల్ పొజిషన్ ఇవ్వాలి. ఒకప్పుడు బానిసగా ఉన్నప్పుడు బల కింద కూర్చున్నాడు, ఇప్పుడు క్రీస్తునందు సహోదరునిగా అంటే తన పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఫిలోమోను విషయానికి వస్తే, ఫిలోమోను ఇప్పుడు ఈ పత్రికకి రెస్పాండ్ అవ్వాలి అని అంటే, ముందు ఫిలోమోను చేయాల్సిన పని తన అహాన్ని చంపుకోవాలి. తన అహాన్ని చంపుకోవాలి. తన అహాన్ని చంపుకునేటువంటి అవకాశము ఇప్పుడు ఫిలోమోనుకు వచ్చింది. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు కొన్ని సమయాల్లో ఇలాంటి స్థితులు అనుమతిస్తాడు? ఈ రోజంతా ఇదే నేను చెప్తున్నా, అది మన మేలు కొరకే. ఒనేసిము దొంగతనం చేసి ఫిలోమోన్ ఇంట్లో నుంచి పారిపోతే ఫిలోమోన్ ఇంట్లో మనశ్శాంతి లేదు. వాడు ఎంత దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ప్రభా మేము ఇప్పుడు రక్షించబడ్డాం, నీ ఎందు మేము ఉన్నాము, మా ఇంట్లోనే సంఘముగా కూడుకోవడానికి 10 మందికి అవకాశం ఇచ్చాను, నా ఇంటినే సంఘముగా చేశాను, మేము ఇప్పుడు నీలో ఉన్నాము, నీలో ఎదుగుతున్నాము, ఇప్పుడు మేము మంచి వాళ్ళుగా బతుకుతుంటే మా దొంగ మమ్మల్ని, మా ఇంట్లో బానిస మమ్మల్ని మోసం చేస్తూ మా దగ్గర దొంగిలించి వెళ్ళిపోతా ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు ప్రభువా? ఈరోజు మాకు ఎంత నష్టం కలిగింది ప్రభువా వాడి వల్ల. అప్పుడు వాళ్ళకి అర్థమై ఉండదు ఎందుకు దేవుడు ఆ స్థితిని అనుమతించాడో.
ఎందుకు అనుమతించాడో అప్పుడు వాళ్ళకి అర్థమై ఉండదు. ఇప్పుడు పౌలు దగ్గర నుంచి వచ్చిన పత్రిక ద్వారా వాళ్ళకి అర్థమైంది, వై గాడ్ అలౌడ్ దట్ డే. వీడు దొంగగా పారిపోవడానికి, తీసుకుని వెళ్ళి పారిపోవడానికి, వీడు మరలా తిరిగి రావడానికి, వాని ఫిలోమోని ఎదుట నిలువ పట్టడానికి, మళ్ళీ పత్రికనిచ్చి పత్రిక ద్వారా రికమెండేషన్ క్షమించమని చెప్పడం మాత్రమే కాదు, సహోదరునిగా భావించమని చెప్పడం. ఆ రోజు ఫిలోమోనకు అర్థం కాల ఎందుకో, ఈ రోజు ఫిలోమోనకు అర్థమవుతుంది ఎందుకో. ఎందుకంటే ఫిలోమోను ఇంకా నీలో కొంచెం ఈగో ఉండుండవచ్చు, ఇప్పుడు ఆ ఈగోను కూడా చంపుకో, ఆహాన్ని చంపుకో. ఇప్పుడు చంపుకుంటేనే ఇతను అంగీకరించగలడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫిలోమోను క్రీస్తునందు మెరుగు చేయబడటానికి ఫిలోమోను జీవితంలో ఈ సమస్య అనుమతించబడింది. సమస్యలు క్రైస్తవుని జీవితంలో, విశ్వాసి జీవితంలో అర్థం చేసుకుంటే అవి దేవుని చిత్త ప్రకారమే మన జీవితంలో అనుమతించబడతాయి. అవి మన మేలు కొరకే, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకే. ఇంకా చెప్పాలి అనంటే మనల్ని మనం చంపుకోవడం కొరకే. దినాన నేను సామర్లకోటకు వచ్చాను వాక్యం చెప్పడానికి. సామర్లకోట ద్వారపుడి, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. నేను సామర్లకోట ద్వారపుడిలో వాక్యం చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఒక సహోదరు నాతో మాట్లాడుతున్నాడు, అనయ్య నా ఇంట్లో సమాధానం లేదు, నేనేమో బిడ్డలు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అతడు ఒక మంచి విశ్వాసి సహోదరుడు, కానీ నా ఇంట్లో నా భార్య ద్వారా నాకు చాలా కష్టం ఉంది, సమస్య ఉంది, తను ఏమాత్రం నాకు సహకరించడం లేదు, నాకు మరలా మరలా కోపం పుట్టిస్తుంది, ఆ కోపంలో నేను అరుస్తున్నాను, వాట్ షల్ ఐ డూ? అప్పుడు నేను తమ్ముడు చిదే, తమ్ముడు దేవుడు ఎందుకు నీ జీవితంలో అనుమతించాడు తెలుసా? నీ లోపల దాగి ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని మొత్తం కూడా బయటకు లాక్కరాడానికి. సంఘంలో మంచిగానే ప్రార్థన చేస్తున్నావు, సంఘంలో చక్కగానే ఉన్నావు నువ్వు, కానీ ఇంటికి వచ్చే సమయానికి అసలు అంతరంగంలో ఉన్నావు, నువ్వేంటో బయలుపరచబడుతుంది. సంఘంలో నువ్వు ఏమైతే ఉన్నావో అది నువ్వు కాదు, బట్ ఇంట్లో నువ్వు అసలు ఏమై ఉన్నావో అదే అసలైన నువ్వు. ఇంకా నీలో కోపం రావడం తప్పు కాదు, కానీ అది ఆ కోపం ఉక్రోషంగా మారడం, ఆ కోపం ఎదుటి వాడిని క్షమించలేనంతగా మారడం, ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం అంటది, అది పాపం. సో నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఉన్నావో అదే అసలైన నువ్వు. ఆ అసలైన నువ్వుని ఇక్కడ అర్థం చేసుకో, మందిరంలో ఉన్నప్పుడు కాదు. అక్కడ అందరితో మంచిగా ఉండటం ప్రైజ్లు అవుతుంది సిస్టర్, నెమ్మదిగా సమాధానంగా ప్రశాంతంగా ఉంటాం. కానీ అసలైనటువంటి నువ్వు ఇంట్లో నీ క్యారెక్టర్ ద్వారా బయటపడుతుంది. ఇప్పుడు ఆయన అడిగాడు, ఎందుకు అలాంటి వ్యక్తిని నా జీవితంలో దేవుడు అనుమతించాడు? నేను అన్నాను, దట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్, నీ మేలు కోసమే. నువ్వు ఇంకా కొంచెం చచ్చిపోవలసి ఉంది అని. ఎంతకాలం? నువ్వు చచ్చిపోయిన తర్వాత దేవుడు ఆ సమస్యను తీసేస్తాడు. నువ్వు చచ్చిపోవడం అంటే కంప్లీట్ గా నీ అహాన్ని చంపుకో, నీ ఆవేశాన్ని చంపుకో. నేను మరలా చెప్తున్నాను, ఈ మాటలు ఇక్కడ నిలబడి చెప్పడం చాలా సులభం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికల్ లైఫ్ దట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే ఇక్కడ మనం చచ్చిపోవడం అంటే, అహం చంపుకోవడం అంటే, మన ఆవేశాన్ని చంపుకోవడం అంటే, మన కోపాన్ని చంపుకోవడం అంటే లిటరల్ గా అంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీగా. కానీ మనం అలా చచ్చిపోకుండా తిరిగి నూతనంగా జన్మించలేము. క్రీస్తుకు కావాల్సింది తిరిగి నూతనంగా జన్మించినటువంటి వాడే. తిరిగి నూతనంగా జన్మించినటువంటి వాడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎందుకు దేవా అన్న ప్రశ్నను విడిచిపెట్టి అందులో దేవుని చిత్తం ఏమైనదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని చిత్తానికి పరిపూర్ణంగా నిన్ను నువ్వు సమర్పించుకొని ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రయత్నం చేయి. నిన్ను నువ్వు చంపుకోవడానికి ప్రయత్నం చేయి. క్రీస్తునందు ప్రేమిందురు అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను క్రీస్తుశకం 61-62 మధ్య కాలంలో రోమా చెరసాలలో ఖైదీగా బంధించబడినప్పుడు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికతో పాటు ఫిలోమోను కూడా వ్యక్తిగతంగా పత్రిక రాశాడు. ఈ పత్రికలో మొత్తం కూడా 25 వచనాలు ఉన్నాయని జస్ట్ విభజన చెప్పి నేను ముగిస్తాను.
తర్వాత నెక్స్ట్ వీక్ మనం పరిపూర్ణంగా డీటెయిల్లోకి మనం వెళ్దాం. 1-7 వచనాల వరకు అభినందన. 1-7 వచనాల వరకు అభినందన. 8-20 వచనాల వరకు అభ్యర్థన. 21-25 వచనాల వరకు ఆనందము. 3 ప్రాముఖ్యమైన విషయాలు 25 వచనాల్లో మనం చూస్తున్నాం. 1 అభినందన, తర్వాత అభ్యర్థన, ఆ తర్వాత ఆనందము. 1-7 వచనాల వరకు అభినందన, 8-20 వచనాల వరకు అభ్యర్థన, 21-25 వచనాల వరకు ఆనందము. నేను దీని గురించినటువంటి పూర్తి వివరణ, ఐ మీన్ ఫిలోమోను రాసిన పత్రిక మీద పూర్తి ధ్యానాన్ని మనం తర్వాత రోజుల నుంచి స్టెప్ బై స్టెప్ చూద్దాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నేర్చుకున్నటువంటి విషయాల్ని ఒకసారి రిపీట్ చేసుకుని పరిపక్వతలోనికి రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమీన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.